அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்பயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து
பாண்டவர் ஒகே ரோஜு கடியல தேடாலோ மாறு வேஷாலலோ விராட் ராஜு கார் குலவுலோ சேரார். సన్యాసి వేషంలో ఒకడు, వంటలవాడి వేషంలో ఒకడు, నృత్యం చేయించేవాడిగా ఒకడు, హయశిక్షకుడిగా మరొకడు, గోకింకరుడుగా మరొకడు, సైరంధ్రి మాలిని అనే పేరుతో ద్రౌపది చేరారు. 4 నెలల కాలం గడిచింది. భీముడు మల్లుణ్ణి జయించాడు. ఇంకా కేవలం 10 రోజులు ఇంచుమించుగా అజ్ఞాతవాసం పూర్తి కావడానికి సమయం దగ్గర పడుతూ ఉండగా సింహపురుడని పేరు కలిగిన విరాటరాజు భావమరది సుధేష్ణాదేవి యొక్క సోదరుడు, తమ్ముడు, అతడు అక్కగారికి నమస్కారం చేయడానికి వచ్చాడు. ఎదురుగుండా పరమ సౌందర్యవతి అయిన ద్రౌపదిని చూడగానే అతని మనస్సు సందడి అయిపోయింది. ఆ దుర్మార్గుడు చూపులు తన మీద పడేసరికి ఈ ద్రౌపదికి భయం పట్టుకుందిట. ఏమిటో ఏం, ఈ దుర్మార్గుడి చూపులు ఎలా ఉన్నాయి? వెరవక నను చూచె వీడని యత కలు శిల్చిన ఉండొంట చెమట పొడమా అనుచిత కృత్యం బులాచరించు విధాతృపలిమికి నివ్వెరపాటుతోప ఇచ్చట దిక్కులేరెవ్వరు నాగను భయమున మేన కంపంబు పుట్ట చేయంగనేమి ఉపాయంబులేమి ఆననమున వెల్లదనంబుగదురా ఉన్న పాంచాలి కనుగొని అన్నరాధముడు వివేక విహీనుడై ముదితుడగుచు మదన వికృతియ కాతన మదిదలంచి రాగ సాగర పోర నిర్మగ్నుడై. అయ్యో, వివాహితయైన పరస్త్రీ తనకిష్టం లేదు, అయినా ఆమె చేసి చూస్తున్నాను అనే భయం లేకుండా నిర్భయంగా ధర్మం గురించి జంకు లేకుండా ఆ కీచకుడు తననకేసే చూస్తూ ఉంటే ఆమెకి చెమట పట్టింది. బ్రహ్మదేవుడు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తాడు? ఏదో రకంగా హాయిగా ఉంటే ఉండనివ్వకుండా దిక్కుమాలిన రాతలు రాసి కష్టాల పాలు చేస్తాడు. ఇలాంటి పని చేస్తున్న బ్రహ్మ యొక్క కార్యక్రమాలకి శరీరం నివ్వెరబోయింది. ఆ సమయంలో అక్కడ తనని అవసరమైతే రక్షించడానికి ఎవరూ లేరు. పోని ఏ సభలోకి వెడదామా అంటే బయటపడ్డానికి అరువు కాదు భర్తలకి. ఈ విధంగా తనకి ఎవరూ దిక్కులేరనే భయంతో శరీరం కంపించింది. తప్పించుకునేందుకు ఉపాయం లేక ముఖం పారిపోయింది. ఆ పరిస్థితిలో ఉన్న ద్రౌపదిని చూచి కీచకుడు ఏమనుకున్నట్ట, నన్ను చూచి కామ వికారం వల్ల చెమట పట్టింది, ఈ తత్తరపాటు ఇవన్నీ కూడా మదన వికారం అని వాడు భావించి సంతోషించాడు. ఎవడి లక్షణం వాడిది, ఇల్లు కాదు ఒకడు ఎడుస్తుంటే చుట్ట అంటించుకోవడానికి ఒకడు ఎడతాడు. అలాగా ఆవిడికి బెంగ వల్ల భయం వల్ల పుట్టిన చెమట తన మీద అనురాగం వల్ల పుట్టిందేమో, ఈ ప్రేమ యొక్క లక్షణమేమో, ప్రేమలో ఉండే ఒకనొక విశేషమైన వికారమేమో అని వాడు సంతోషంలో మోహసాగరంలో మునిగిపోయాడు. ఆ సమయంలో ఆ సుందరీమణి ద్రౌపది శరీరకాంతిని కొంచెం కూడా వ్యర్థం కాకుండా, అంటే ద్రౌపది శరీరం మంచి ఒక రకమైన కాంతితో ఉంటుంది, ఒక్కొక్క ముఖంలో తేజస్సు కనపడుతుంది, ఎర్రని బంగారపు వంటి కాంతితో ఉన్న ఆవిడ ముఖం నుంచి వస్తున్న కాంతిని ఈ కీచకుడి కళ్ళు పాపలు నిశ్చలంగా ఉండి తాగేస్తున్నాయట. అంటే కళ్ళు అలా గుడ్ల పెంచుకు చూస్తున్నాడు వాడు, రెప్పేయకుండా అదో పెంచ. కొంతమందికి వాడు అలాగే చూస్తూ ఉంటే అప్పుడు నయనం ప్రధానం అనే సూక్తి ఉంది సంస్కృతంలో, సర్వేంద్రియాణం నయనం ప్రధానం, ఇంద్రియాలన్నిటిలోకి కళ్ళే ముఖ్యమైనవి అనే పాత్ర, ఆ సామెత ఇప్పుడు నిజమైంది వీడి విషయంలో. ఆ విధంగా వాడు రెప్పవలసకుండా వాడు చూస్తున్నాడు. ఆ సమయంలో వీడి అలాగే చూస్తూ ఉండిపోతే అక్కగారు చూసింది వీడి, పరిచారికులు చూస్తున్నారు. ధర్మం తప్పింది వీడిలో, తమకం పెరిగింది, సంక్షోభం కలిగింది కీచకుడులో. అక్కగారు చూస్తోంది నీ బెంగలేదు వీడికి. ఒక ప్రవాహం అయితే ఆ ప్రవాహం తలమునకలుగా సింహబులుడి మీద ప్రవహించింది. సాధారణంగా నది మనుషుల మించి ప్రవహిస్తుంది, ఆవిడ శరీర కాంతి అనే నది ఈ సింహబులుడి శరీరం మించి ప్రవహించింది. ఆమె చేతులు ఎర్రగా చిగురుటాకుల్లో ఉన్నాయి. ఆ చెయ్యిల ఎత్తగానే అందులోంచి వచ్చే కాంతి లేత సూర్యుని ఎర్ర కాంతి వంటి కాంతి అతని మీద పడింది. ఆమె ముద్దుల మోము అది ఎరుపే, ఈ అరుణ కాంతి వాడిని చుట్టుముట్టింది. ఆమె వాలుకనుల రెప్పపాటు చివరి దగ్గర ఉండే నల్లని చీకటి అతని చుట్టూరా వ్యాపించింది. చివరికి ఈ విధంగా ఎటు చూసిన ద్రౌపది యొక్క శరీర కాంతి వాడిని చుట్టుముట్టింది. ప్రపంచాన్ని మరిచిపోయాడు వాడు. ఈ విధంగా మన్మధుని వలలో చిక్కిన కీచకుడు మెల్లగా అక్కగారి దగ్గరికి వెళ్ళి ఈ ద్రౌపది ఎవరో ఏమిటో తెలుసుకోవాలి. ఆవిడ పేరు తెలియదు, ఊరు తెలియదు, జాతి తెలియదు. అందుకని అక్కగారి దగ్గరికి వెళ్ళాడు. అతి కష్టం మీద చూపు మరల్చుకుని అక్కగారి దగ్గరికి వెళ్ళాడు. ఇదివరకు అక్క దండం అనేవాడు, ఇప్పుడు దండం లేదు ఏమీ లేదు, వీడికి గండం వచ్చి పడింది. అందువల్ల చటుకు చొర్రు అక్కడికి వెళ్ళాడు. ఈ మూర్ఖుడు వచ్చేస్తూ ఉంటే అప్పటికే వాడి లక్షణాలు కొంచెం కొంచెం అర్థమయ్యాయిగా అక్కగారికి. వీడు కూర్చోబెట్టి వెళ్ళిగా వీడి కాస్త బాగు చేద్దామని ఒక బంగారపు పీఠం పెట్టమన్నదట చెలికత్తెల్ని పిలిచి. కాంచన పీఠము పెట్టగా పంచి ప్రియము చూడ్కి ముసుగువడ తను సంభావించు నెడ ఆతడప్పకు పాంచాలిన్ చూపి వేగపడి ఇట్లని కీచకుడు నమస్కరిస్తే చాలు వాడికి ఇద్దామనే కోరికతో ఈవిడ ఉన్నది. కానీ వాడు దండం పెట్టకుండా రావడం వల్ల ఒక బంగారపు పీఠం వేసింది. ఆ బంగారపు పీఠ వేయమని పరిచారికులకు ఆజ్ఞాపించగానే రవ్వను లాక్కొచ్చి పట్టుకొచ్చి అక్కడ పీటేశారు. పీట మీద వాడు కూర్చున్నాడు. ఈ లోపే వీడు తమ్ముడు బాగున్నావా అని అడిగే లోపు వేగిర పడిపోయి అక్క అటు చూడు అని ఆ పాంచాలిని చూపించి వేగపడి తొందరపాటు ఎక్కువైపోయింది, ఏమిటో తెలుసుకోవాలి. అందుకని వేగపడిపోయి ఇలా అన్నట్ట, ఈ వనిత ఎవరు, కులం ఏమిటి, పూర్వ చరిత్ర ఏమిటి, పేరేమిటి, భర్త ఎవరు, ఈమె ఇప్పుడు ఎక్కడుంటుంది, ప్రస్తుతం ఏ పని కోసం ఇక్కడికి వచ్చింది, ఎంతకాలం నుంచి ఈవిడ ఇక్కడ ఉందని నాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఈమె మీద నీ మనస్సులో ప్రేమ ఉందా, స్నేహం ఉందా, ఈవిడెవరు, నీకు ఆమె మీద ఉంటే అనురాగం చెప్పు, నీకు ఆవిడకి ఏదైనా అరమరికలు లేని స్నేహం ఉంటే అవి కూడా చెప్పు, ఆవిడ ఎలా లొంగ తీసుకోవాలో నేను చూసుకుంటా. కీచకుడిని అనగానే సుధేష్ణ, వీడు మన్మథ శరావించుడు అయ్యాడు, వీడు మనస్సు ఎలా మరల్చాలా అని భయం పట్టుకుంది ఆవిడకి. ఎందుకని వచ్చేటప్పుడే సైరంధ్రి ఒక హెచ్చరిక చేసింది, నాకు ఒక ఐదుగురు గంధర్వులు ఉన్నారు భర్తలు, నా వెనక ఎవడైనా తేడాగా పడితే వాడి పేడ కాస్త విరగడైపోతుంది, మా వాళ్ళు సామాన్యులు కారు, సంధుల సంధులు ఎడలించి చంపుదురు అంది. ఏ కీలుగా కీలు ఏ పార్టుగా పార్టు టకటకటకటకి విరగొట్టేస్తారు. వసంత మహల్లో చపాతీ పిండి కొట్టడి కొట్టి పారేస్తారు. అది ప్రమాదం బా. వాళ్లతో హెచ్చరించడం వల్ల ఆ భయం పట్టుకుంది ఇవిడికి. అంతేకాని ద్రౌపది మీద అభిమానం కదటది. అందుకని కీచకుడి మాటలు నిర్లక్ష్యం చేసి, ఎరా ఎక్కడికి వెళ్ళావు, ఈ మధ్యన చాలా నెలలుగా కనపడటం లేదు, చైత్రయాత్ర బాగా సాగిందా, కప్పాలు బాగా వచ్చాయా, అవును మరదలు ఎలా ఉంది అని ఏం అడిగినా సరే అస్సలు వాడు ఏం పట్టించుకుంటా. అక్క ఈ అమ్మ ఎవరు? భూలోకంలో ఏనాడు ఇటువంటి కాంతని చూడలేదు, ఈ వింత చూడలేదు, ఇంత అందగత్తెని చూడలేదు అని అక్కగారిని తిరస్కరించి ఆవిడేదో చెప్పబోయేలోపే పరుగు పరుగు నుంచి వీడికి ఇంకా ధృతి ధైర్యం లేదు, పట్టపగలనే ఆలోచన లేదు. ఇటువంటి వాళ్ళని పోతి రోజులు అంటారు. ఈయన గారు బయలుదేరాడు, పరుగు పరుగులు వచ్చాడు. ఒక అంతామణి నీవెవరివి అని అడిగేసాడు సరాసరి వచ్చేసి. గబుక్కు చేయి పట్టుకోబోయి ఆవిడ చుర్రును చూసేసరికి కొంచెం బిర్రును దిగదారి ఎవరివి అన్నాడు. కీచకుడిలా అనేసరికి ఆ మాటలు విని కూడా విననట్లు నటించింది ద్రౌపది. నిర్వికారంగా నిలబడింది. స్త్రీ తనంత తాను సహకరించకపోతే ఏ పురుషుడు ఆమె జోలికి వెళ్ళడనే విషయం ఆనాడు నిరూపణ అయ్యింది. కావాలని ఆడవాడు వెంటబడితే తప్ప ఈ పురుషుడు తీసుకెళ్ళలేడు అని అర్థమయ్యింది. అలా ద్రౌపది నిర్వికారంగా నిలబడగానే ఆ చపల చిత్తుడు స్పందన లేకపోయినా తానే ఏదో రకంగా దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తూ, ఓ అబల, స్వచ్ఛమైన నీ కంటి కాంతి నా మీద పడేలా ముఖం విప్పి చూడకూడదా, సొగసైన నీ ముఖ వికాసం రెట్టింపయ్యేలాగా నవ్వకూడదా, పిలుసుకుపోయి కూర్చుంటావు, ముత్యాల వంటి పళ్ళు వరస విప్పి సమాధానం ఇవ్వకూడదా, మాట్లాడితే వంటి ముత్యాలు రాలిపోతాయా, నీ మనస్సులో అనురాగం స్పష్టపడేటట్టుగా విలాస చేష్టలు చూపించలేవా అంటూ కీచకుడు ద్రౌపదిని చూశాడు. దగ్గరికి వచ్చాడు, చేతిని చేతిలోకి తీసుకోవాలని తహతహలాడిపోయాడు. అనురాగాన్ని తెలియజేయాలని పాప ఎన్నో రకాలుగా వెంపర్లాగాడు. ఇంకా తనలో తాను ఇంగిత జ్ఞానం కోల్పోయి, ఇది పగలు, పక్కన చాలా మంది చూస్తున్నారు, అసలు ఆవిడ ఎవరో ఏమిటో, ఆవిడ ఓహేమిటో పట్టించుకోకుండా, సుదతి నీమై చక్క చూచుట కోటెత కనుబాటు చొరయునో అని తలంచి మది వనర్చిన మాట మగువ నీ పెంపున కుదిసి నా నాలుక తుదికి రాదు పడతి నీ కరములు పట్టంగతివిరి శంకించి వడంకెడు కేలు సోడు నెరి నిట్టిదని ఇంతి నీ నిమ్మనం పెండి పంగుల అరసినా పట్టువటదు చులువ ఇంక ఒక్కించుక సేపు నీ వనాదరంపున ఎప్పటి ఎట్లయున్న మన్మయుధుడు సమయించిన మగుడ నన్ను పడయవచ్చునే ఎన్ని ఉపాయములను. ఓ సుందరీమణి, దృష్టి దోషం తిష్టంటారు దాన్నే దృష్టి దోషం అంటారు సంస్కృతంలో, బహుశా దృష్టి దోషం తగులుతుందేమో అని సంశయించి నీ శరీరాన్ని చక్కగా చూడటంలా, చక్కగా నేను చూస్తే నా దిష్టి నీకు తగులుతుందేమో అని భయం. మనస్సులో మంచి మాట వస్తుంది, చెప్పాలి ప్రేమించాను నిన్నని చెప్పాలనే మాట వస్తుంది, కానీ నువ్వేమన్నా వేరే మాట్లాడితే భయం వేసి ఏమంటావు అనే భయం వల్ల నాలికి చివరిదాకా మాట రాకుండా ఆగిపోతుంది. చెయ్యి అంటే ప్రమాదం గనక, నీ చెయ్యి పట్టాలంటే భయంతో చూడు నా చెయ్యి ఎలా వణికిపోతుందో, నెర్వస్ వీక్నెస్ పట్టుకుంది నాకు. నేను ఎన్ని విధాలు ఆలోచించినా నీ మనస్సులో భావం ఏమిటో తెలియదు. ఓ లలనా, నీవింకా ఇలాగే కొంతసేపు నిర్లక్ష్యంగా ఉంటే మన్మధుడు నన్ను చంపేస్తాడు. ఆ తర్వాత నువ్వు ఎన్ని ఉపాయాలతో అయినా నన్ను పొందలేవు, నేను చచ్చాక నీకు రమ్మంటే వస్తానా, నా ఒట్టి సుందర పురుషుణ్ణి విడిచిపెట్టి ఈ రకంగా కాలక్షేపం చేయడం న్యాయమా అని తన అభిలాష తేటపడేలాగా స్పష్టంగా మాట్లాడాడు. ద్రౌపదికి లోపల నుంచి పాము కుబుసం విడిచినట్టుగా కోపం తన్నుకొచ్చేస్తోంది. అయినా అణుచుకున్నది, అలవిగా అని చోట అధికులం అనరాదు, కొన్ని చోట్ల ఎక్కువ మాట్లాడకూడదు ప్రమాదం. అందువల్ల అందులో ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ ఉద్యోగంలో ఉంది, ఉద్యోగ ధర్మాలు కొన్ని ఉంటాయి. ఉద్యోగం చేసేవాడు ఎంత గొప్పవాడైనా అవతల వాడికి తప్పనిసరి పరిస్థితుల్లో అణిగిమడిగి ఉండాలి. ఆ పాపం ద్రౌపది లాంటి సామ్రాజ్య మహాసామ్రాజ్యకి కర్మయోగం చూడండి, కర్మయోగం అంటారు దీనిని. ఎంత గొప్పవాడైనా ఒక్కొక్కసారి అతి నీచుల చేత మాట్లాడవలసి వస్తుంది. అది ఉద్యోగ ధర్మం. ఎంత బాగా చెప్పాడు ఏనాడో వేదవ్యాసుడు, ఆయనకి తెలుసు బాగా. ఆ అంచేత ద్రౌపది కోపాన్ని అణుచుకుని అవమాన పరిణామం ముఖంలో కనబడనీయకుండా ఈ కీచకుడు దురభిమాని, త్వరపడితే ప్రయోజనం లేదు, ఉపాయంతో తప్పించుకోవాలి అనుకుని కీచకుడితో ఇలా అందట, నాయన నేనేమిటో నన్నేమిటో తెలుసుకోకుండా నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నాయుండ బాముదల పవు ఈ యొడలు ఈ చీర ఇట్టి ఏవపు చందం పోయన్న మదన వికృతించేయుననుట ఎంతయును నిషిద్ధము కాదే. అన్న బాము అంటే జన్మ, నా జన్మ ఏమిటో నీకు తెలియదు అంటే అర్థం ఏంటి, అసలు నా ఒరిజినల్ గెటప్ నీకు తెలియదు పిచ్చివాడా, నా జోలికి వస్తే భస్మం అయిపోతావు, యజ్ఞంలోంచి పుట్టాను నేను, నీకు వల్లే మామూలుగా పుట్టినటువంటి దానిని కాదు, అయోనిజను నేను అని ఒక అర్థం. ప్రస్తుతం నేనున్న ఈ శరీరం నా జాతి నీవు తెలుసుకోలేకపోతున్నావు, ఒక దాసీదాన్ని సైరంధ్రిని. ఈ శరీరం, ఈ కట్టుకున్న బట్ట, ఈ వికారం, దుమ్ము కొట్టుకున్న శరీరం, ఇవి నువ్వు పట్టించుకోకుండా ఈ రూపాన్ని చూచి కూడా మన్మథ వికారం పొందుతున్నావు. పని చేయడానికి వచ్చే ఒక దాసీది అంట్లు తవ్వుకునేదాన్ని చూచి కూడా వికారం పొందేవంటే అది నీకే చెల్లింది, సృష్టిలో ఇంకెవరికీ చెల్లదు. వికారం పుట్టడానికి కూడా సౌందర్యం మూల కారణం అవుతుంది. ఏమిటిది ఈ దిక్కుమాలిన శరీరం మీద నీకేమిటి వ్యామోహం, ఇటువంటి మాటలు మాట్లాడచ్చా? అడుపుట్టువులతోడ నీవు పుట్టిన ఆటవు, నువ్వు కూడా అక్కగారితో పుట్టావు, నీ అక్కగారిని ఎవడన్నా రేపు వచ్చి అవమానిస్తే నువ్వేమనుకుంటావు? ఆ మాత్రం ఆడబుట్టువులు కూడా లేవు, నీకొక నీతి బయట వాళ్ళకొక నీతే, బయట వాళ్ళతో తిరిగేటప్పుడు ఎలా లొంగ తీసుకుందామా అని చూస్తున్నావా? అరే రే పతివ్రతని హీన వంశంలో పుట్టా, హీన వంశంలో పుడితే మాత్రం మర్యాదకి లోటు లేదు మాకు, అటువంటి నా జోలికి రాకు అని అన్న అని సంబోధించింది. అన్న అంటే మాత్రం వీడు దొన్న, అంచేత వీడు విన్నకొన్ని మళ్ళీ ఏమన్నట్ట బోసి వెరిదానా, నువ్వు హీన జాతి దానిని పనికి వాలిన దానిని దాసీదాన్ని అంటున్నావు గాని నీ సంగతి ఏమిటో తెలుసా? తామర పువ్వు యొక్క రేకులన్నిటిలో ఉండే మృదుత్వం ఆ మెత్తని తనం అంతా పట్టుకొచ్చి బ్రహ్మదేవుడు నీ పాదాలుగా చేశాడు. అంటే నీ పాదాలు తామర రేకులంతా మృదువుగా ఉన్నాయట, చక్రవాక పక్షుల తీరు తీసుకొచ్చి నీ వక్షస్థలంగా చేశాడు బ్రహ్మదేవుడు, చంద్రుడి కాంతిలో మచ్చంతా పీకి పక్కన పెట్టి నీ ముఖం చేశాడు బ్రహ్మ. చందమామలా ఉంది నీ ముఖం. ఇంకా తుమ్మెదలు నల్లగా ఉంటాయి, ఆ తుమ్మెదల రెక్కలలో నల్లదనం అంతా పట్టుకొచ్చి నీ జుట్టు కింద మార్చాడు. ఒరిజినల్ రూపాయి ప్యాకెట్ కత్తిరించి వేసుకున్న రంగు జుట్టు కాదు నీది. ఇంత అందమైన నీవు సాటిలేరి భోగాలకు నిలయం, అటువంటి సైరంధ్రి దొంక తిరుగులెందుకు నువ్వు పనికి మారిన దానివి కాదు చెప్పాడు వాడు. నీవు దుర్జాతి కామికి నీవ సాక్షి, పరసతి సంగమున వచ్చు పాపమునకు ఒరుతునుగానిప పచ్చ విలుతు తూపుల తాకున కలరుగోడు. ఓ వనిత, నువ్వు హీన వంశంలో పుట్టిన దానివి కాదు, ఒక గొప్ప వంశంలో పుట్టావని చెప్పడానికి నువ్వే సాక్షి, నీకు నువ్వే సాక్షి. అయినా ఒక శాస్త్రం ఉన్నది, తనంత తాను ఇష్టపడితే పరసతీ సంగమం పాపం కాదని, ఒకవేళ పాపమైనా దాన్ని భరిస్తాను, అయినా కానీ నేను మన్మథ బాణాకిల్ని మాత్రం తట్టుకోలేను అనగానే ఇంకెంతసేపు మెల్లగా చెప్పింది, నీచుగావున వీడు నీచాత్ముడు కాబట్టి వీడిని చింకించాలి బెదిరించాలి అని ఆవిడ పళ్ళు పటపట కొరికి, ఒరీ మూర్ఖుడా మెత్తగా చెబితే నీ హృదయానికి హత్తుకోకుండా ఇంకా నువ్వు నీ చిత్తంలో ప్రేమ ప్రేమ అంటూ దోమంటూ నా వెనకంతలు పడుతున్నావు. నేనెవరినో ఏమిటో, నా దగ్గరకి ఎవరు వస్తారో, నా వెనక ఉండే బలం ఏమిటో నీకు తెలియదు. దుర్వారోద్యమ బాహు విక్రమ రసాస్తోక ప్రతాప స్ఫురత్ గర్వాంధ ప్రతివీర నిర్మధన విద్యా పారగుల్ మత్పతుల్ కీర్వాణాకృతులేవురు ఇప్పుడు నిన్ను దోర్లీలం వెసంగిట్టి గంధర్వుల్ మానము ప్రాణము కొనుట తథ్యంబు ఎమ్మెయిల్ కీచక. ఓరి కీచకుడ, కాపు నీ ప్రయత్నం నీ వ్యర్థ ప్రలాపాలు, బాహుపరాక్రమంలో సాటి లేని వాళ్ళు ఈ సృష్టి అంతా కలిసినా వాళ్ళనే కనీసం తల వెండ్రుక వంచలేదు. అటువంటి వీరాధి వీరులు, మంచి గర్విష్ఠులు, గీర్వాణాకృతులు, దేవతల వంటి ఆకారం కలవాళ్లు, శత్రువులను బట్టు పెట్టడంలో నేర్పరులు, గర్వ అంధ ప్రతివీర నిర్మధన విద్యాపారకులు వాళ్ళు. గర్వంచేత కన్ను మిన్ను కానకుండా ఉండే మత్తెక్కినటువంటి శత్రువులను చంపడంలో ఆరితేరిన వాళ్ళు. అటువంటి గంధర్వులు, దేవతారూపులు ఐదుగురున్నారు నా భర్తలు. వాళ్ళ ఐదుగురు వచ్చారా, ఇప్పుడే నీ అభిమానం, ప్రాణం రెండూ పోతాయి. ముందు నీ గౌరవం పోతుంది, తర్వాత నువ్వే పోతావు అనగానే వాడు అని ఒక వికటాట్టహాసం చేశాడు. ఇందాకటిదాకా మెత్తగా చెబితే ఒక రకంగా విన్నాడు, ఇప్పుడు ఈవిడ బెదిరించేసరికి రెచ్చిపోయాట. పిచ్చిదానా, ఈ బాహు చూసావా, ఒకేసారి 100 సింహాలతో పోరాడి వాటి చూలు పుచ్చుకుని ఆడినటువంటి బాహువులు. నా అతుల బాహు బలము చెన ఎంగ భవదీయ పతుల కారు మూడు లోకంబులందు నెవ్వాడులేమి నిక్కువంబెంత నమ్ము నేరజాక్షి. నా సాటి లేని బాహు పరాక్రమం ముందు నీ భర్తలే కాదు, ఈ మూడు లోకాల వాళ్ళని రమ్మను, ఒంటి చెత్తో జయిస్తాను. కౌరవ సైన్యాన్నే జయించాను, దుర్యోధనుడే నా పేరు చెబితే అడిగిపోతాడు. సుశర్మ అని తెగర్త దేశాధిపతి ఉన్నాడు, మహావీరుడు. ఇప్పటికీ 81 సార్లు విరాట రాజు గారి మీదకి దండయాత్రకు వస్తే 81 మార్లు వాడి తుక్కు తీసేశాను. మళ్లీ వాడు బతికొండగా నాకేసి కన్నెత్తి చూడడం. అటువంటి వీరుణ్ణి నేను, నిజంగానే వాడు చెప్పింది నిజం. అంతటి వీరుడు వాడు. వాడంటే అందరికీ, ఆఖరికి జరాసంధుడే భయపడి వాటి వీడంటే అంతటి వీరుడు. అందువల్ల ఏమన్నాడు, మంచి అహంకారంతో మూడు లోకాలలో నన్ను జయించే వాళ్ళు ఎవరూ లేరు, పాపం వాడి కొద్ది మంది గురించి తెలియదు, అందువల్ల అలా అనేశాడు. ఇది సత్యం, నమ్ము అనగానే సైరంధ్రి సహనం వదిలి కీచుకుడికేసి తిరిగి లాందిట, పిచ్చి విధవా, ఇందాక నుంచి చెబుతున్నాను నువ్వు రెచ్చిపోయి చచ్చిపోతాననే భయం విడిచిపెట్టి నా దగ్గర కారు కోతలు కుస్తున్నావు. సో నువ్వు సన్నదాన్ని చూడక అంతని మురాకుల పండ్లు కోయ దళచుట హితమే, మును చెడిన రావణాదుల విని ఎరుగవే ఎన్నడును వివేక విహీనాగా. ఓరి మతిమాలిన కీచక, ఇది మంచి, ఇది చెడు, ఇలా చెయ్యొచ్చు, ఇలా చెయ్యకూడదు అనేది తెలుసుకోవాలి ప్రతివాడు. అలా తెలుసుకోకుండా అందని చెట్టు పళ్ళు కొయ్యడానికి తలక ఎత్తి 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 మెడ పెడికించుకున్నట్టుగా ఎవడో నా జోలికి రావడం నువ్వు ప్రమాదం అని గ్రహించలేకపోతున్నావు. నేను నీకు అందని పండుని, ఇది కొయ్యాలనుకో. చిట్ట చివర సన్నని చిటారు కొమ్మను ఉన్న పండు కొయ్యడం కోసం ప్రయత్నం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్త తీసుకుంటే కొమ్మ చివరికి ఎక్కితే కొమ్మ విరిగితే కింద పడి ఆ తర్వాత నీవే ఎగిరిపోతావు. నీవింతకు పూర్వం రావణాసురుణ్ణి వాడిని వెనగవా, మును చెడిన రావణాదుల వినవే వివేక విహీన మూర్ఖుడా అంది పైగా. ఈ విధంగా పలికేసరికి వాడు చిన్నబోయి ముఖంతో అక్క దగ్గరికి వెళ్ళాడు, అంటూ మదనాగ్రి జ్వాలలతో నిట్టూర్పులు పిడిచాడు, తలగొక్కున్నాడు. దాహం, బాధ, మహాభయంకరమైనది ఈ కామోద్రేకం అంటే. దాన్ని అణుచుకోలేక వాడు అక్కగారి దగ్గరికి వెళ్ళి, అక్క నేనప్పుడు చూపించి ఆవిడెవరు ఏమిటని అడిగితే నువ్వు చెప్పరా, ఇంతెందుకు, ఆ అమ్మాయి మీద నాకు మనస్సు అయిపోయింది, ఇక నువ్వేం చేస్తావు నాకు తెలియదు, ఆ స్త్రీమూర్తిని నాకు అప్పగించాలి, నువ్వు అలా అప్పగించకపోతే నేను ఉండలేను అని అక్కడితో అక్క కాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని ఏడ్చేసేట వాడు. ఆవిడ శిరఃకంపం చేసింది భయం, ఒడుకు, పతివ్రత. ఆ వచ్చినప్పటి నుంచి ద్రౌపది ప్రవర్తన తెలుసు. వీడు చూస్తే పరాక్రమవంతుడు, పైపెచ్చి బెంగ పెట్టుకుని ఏడుస్తున్నాడు తమ్ముడు, ఏం చేయాలి ఇప్పుడు ఆవిడికి. రాకరసమగ్నుడయ్యే సైరంత్రి చూచి అకటానింకేమి అపాయమగునో, వల్లదు తగదన్న ఉడిగడు వాడే వీడు మాయ దైవమా, ఏనేమి చేయుదాన. ఈ కీచకుడు సైరంధ్రిని చూసి ఆ వలపులో చిక్కుకున్నాడు. దీనివల్ల మునుముందు ఏ ఉపాయం, ఏ అపాయం వస్తుందో, ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో, కాదు కూడదంటే వీడు వినడు, ఊరుకునేవాడు కాడు. అస్సలు పెద్దవాళ్ల మాట చిన్నప్పటి నుంచి వినలేదు. చిన్నప్పుడు తల్లి ఏదో పని చేయొద్దంటే అప్పడాల కర్ర పెట్టి నెత్తి కొట్టాడు వీడు అటువంటి దుర్మార్గుడు. ఓ దైవమా, ఇంక నేనేం చేయగలను? అయినా ఓపికన్నంత వరకు మంచి చెప్పు చూద్దాం, తర్వాత వాడి కర్మ ఎలాగే ఉంటే అలాగే ఉంటుంది. చెప్పడం వరకే కదా ఎవరైనా అంటే, ఆ తర్వాత వాడి ప్రవర్తన ఎవరు మార్చగలరు అనుకుని సుధేష్ నందిట, నాయన ఎంత మంది లేరురా నీకు కావాలంటే వరించడానికి సంసిద్ధంగా ఉండేవాడు. మనోహరమైన కాలి మట్టెల శబ్దాలతో నీ ఇంట్లో తిరిగాడే అంతఃపుర కన్యకలు లేరా? మృదువైన శరీరంతో నీవు కోరితే చాలు నీ భార్యల మవ్వాలను చూసుకునే రాజకన్యకలు లేరా? చక్కగా పాట పాడేటటువంటి మనోహర సంగీత విశేషాలు తెలుసున్నవాళ్ళు లేరా? ఇష్టంతో వచ్చే వనితల్ని మాని ఈ దుష్టాకారం కలిగిన స్త్రీ తోలికిపోవటం నీకేమైనా న్యాయమా? నిరసాకార అయిన సైరంధ్రుడు కోరతావా ఒక పని మనిషిని? అనగానే అస్సలు వాడు అనాదరం చేసి తలకై ఊపి ఎక్కువ మాట్లాడుతున్నావు. నా కొలువ వారు కారు ఆ నాకేసుం కొలుచు అంగనలలోనైనం లేకునికి నాకు తెల్పం వాక్కొమ్మకు ఈడు పోల్ప నయ్యడు సదతు. ఆవిడతో ఇంకెప్పుడు ఎవరిని పోల్చకు, ఆమెతో సమానంగా పోల్చదగిన అందగత్తెలు కాంతలు నా కొలువులోనే కాదు ఇంద్రుడి కొలువులోనే లేరు. ఎవరినైనా పోలిస్తే అమ్మాయిని అవమానం చేస్తే నన్ను అవమానించినట్టి, అంత అందగత్తె ఆవిడ. ఆవిడతో పోల్చడానికి ఈ సృష్టిలో వాళ్ళు సరిపోరు. అదిగో పెద్ద పెద్ద చేపలకి పుట్టి మన్మధుని బాణాలతో కలిసి ఆడుతూ ఉండేటటువంటి కళ్ళవి, కళ్ళని చేపలతో పోలుస్తారు చూడండి, చేపలు ఎలా ఉంటాయి అలాగే ఇవి కూడా చించలంగా ఉండేవిట. అందువల్ల చేపల మీనాల్లాంటి కళ్ళు కలదు కాబట్టి మీనాక్షి. మీనాక్షి అంటే చేపల వంటి కళ్ళు కలదు, చేపల కళ్ళు వంటి కళ్ళు కలదు. తామర తూళ్ళు ఎంత మెత్తగా ఉంటాయో అంత శుతిమెత్తగా ఉండే చేతులు, అప్పుడే పుట్టిన చిగుళ్లతో సంతి చేసుకునేటటువంటి పాదాలు, చిగురుటాకులు ఎర్రగా ఉన్నాయి, కోయిన దగ్గర తియ్యని కంఠస్వరం తీసుకుందా అన్నట్టుగా ఉండే గొంతు, ఆ వయ్యారం, ఆ నడక, ఆ సైరంధ్రిని చూస్తూ ఉంటే సాక్షాత్తు లక్ష్మీదేవి మారు రూపంలో వచ్చిందా అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి నువ్వేం చేస్తావో ఆ అమ్మాయిని నాకు అంటగట్టాలి, లేదా మన్మథ బాణాకులతో నేను ముందే చచ్చిపోతా. తర్వాత నీ ఇష్టం అనగా ఆవిడ మళ్ళీ ఏమన్నదట, పిచ్చివాడ ఇంకొకసారి చెబుతాను నా మాట విను, ఆయురైశ్వర్య కీర్తుల అపహరించు పరసతి సంగమము ధర్మ పథమునందు అరగువారలు పరిహరింపంగ కనయు వినియు తెలియవేయుదు దుర్వివేకముట. వద్దు 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 అని తిరస్కరించే స్త్రీని బలాత్కరించడం ఎటువంటిది అంటే ఆయుష్యుని ఐశ్వర్యాన్ని నాశనం చేస్తుంది, కీర్తి పాడు చేస్తుంది. నా మాట విను, నీకు చిన్నప్పటి నుంచి పెద్దల యొక్క శిక్షణ తెలియదు, బలం పెరిగింది పశుబలం, బుద్ధి బలం తక్కువ, చదువుకున్నావు కానీ పెద్దగా విజ్ఞానం చదువుకోల, రెండేళ్ళు నాలుగు లాంటి పిచ్చి చదువులు తప్ప మిగతా చదువులు పెద్దగా ఎరగవు. అంతేకాకుండా ఇదంతా ఒక పక్కన పెట్టు, నాకు నీ గురించి భయం పట్టుకుంది. ఆ అమ్మాయికి ఐదుగురు భర్తలున్నారట, బలవిక్రమ సంపన్నులరట, గంధర్వులట, వాళ్ళ గురించి వింటే చాలు నా గుండె బేజారెత్తిపోతుంది, కడప బాంబులు పేలుతున్నాయి గుండెల్లో. కాని తెరువులు వెళ్ళి నాకు శోకం కలిగించకు, నీ వల్ల మీ బావగారు సుఖంగా గుండెల మీద చేసుకుని ఆడుకుంటూ తిరుగుతున్నాడు, మీ బావ ఊరికే రాజు, రాష్ట్రపతి స్టాంప్ పొద్దు లాంటి వాడు, అంతా నువ్వే కదరా, నువ్వు చస్తే మాకు దిక్కెవరు, కాబట్టి నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అనగాని ఆ మాటలు తన మనస్సుకి బాధ కలిగించగా కాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని మళ్ళీ అంతలోనే తేరుకుని, ఓ అక్క నేను ఒక మాట చెబుతాను విను, వనిత ఏనొక పల్కు పల్కెద చతుర్వారాసి మధ్యం పునన్ ఘన బాగా బలమొప్ప నన్ను ఎదురంగా ఒక్కడున్ లేమి ఎవ్వనికింతల్లముగాదే దాని మగలం వజ్రాహతింగులు శైల నికాయం బల మద్భుజా సమద లీలం కీటడంకించదన్. ఒక్క సుధేష్ణ స్త్రీ శిరోమణి, నేను ఒక విషయం చెబుతున్నాను విను, నాతో యుద్ధం చేసి మెప్పించి ఓడించగలిగిన వీరుడు ఈ నాలుగు సముద్రాల మధ్యలో ఉండే భారత భూభాగంలో ఒక్కడు లేడు. వజ్రాయుధంతో పర్వతాలను ఇంద్రుడు కూల్చినట్టుగా ఈయన భుజశక్తితో దాని భర్తలు ఐదుగురు గంధర్వుల్ని ఒక్క చేతిలో పట్టి మెడలు విరిచి తాటిపండు చెట్టు నుంచి రాల్చినట్టు రాల్చి పారేస్తా. వాళ్ళని కీటడగిస్తా, సర్వనాశనం చేసేస్తా. నాకు బుద్ధులు చెప్పడం మాను, నా ప్రసిద్ధి గురించి పక్కన పెట్టు, నేనేమైపోయినా పర్వాలా, ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి అని దైన్యంతో చరణ పీఠంపు కడ ఆవిడ కాళ్ళు పెట్టుకుని పీఠం దగ్గర తలకాయ పెట్టి కన్నీళ్లు కాల్చి అలా ఉండిపోయాడు. ఆ పడకి ఆవిడకి ఇంకా భయం వేసింది. వీడు మాటలతో వెనక్కి వెళ్ళాడు. ఊరుకుంటే కామాకిలతో చచ్చేటట్టున్నాడు. పోలే తర్వాత దాని మొగుడు సంగతి దేవుడరు. ప్రస్తుతం వీడికి అంటం కట్టెక్కాలంటే వీడికి ఆ అమ్మాయిని అప్పగించడమే మంచిది, లేదా వీడికి ఎలాగైనా చచ్చేటట్టున్నాడు. అది ఇది కాకపోతే ఊరుకుడు నన్ను నా ఆయన్ని కూడా తీసుకెళ్లి జైల్లో పారేసినా పారేస్తాడు. ఈ గండం కట్టెక్కి ఈ పెండం బయటపడితే చాలనుకుంది ఆవిడ. ఆ కన్నీడు తుడిచి, ఎంతెందుకయ్యా, ఏదో నీకు ఇబ్బంది వస్తుందేమో అని బాధపడేలా అన్నాను తప్ప. సరే నీకు మాట ఇస్తున్నా, ఈ పగలు 3 గంటల లోపు నీ ఇంటికి పంపిస్తానా ఆ సైరంధ్రిని. నాకు దాహం పుడుతోందని మద్యం తెమ్మని నీ ఇంటికి పంపిస్తా. నువ్వు మద్యం కోసం వచ్చిన ఆవిడ్ని ఏదో రకంగా బుట్టలో వేసుకుని నీ దారిలోకి తెచ్చుకో, ఆ తర్వాత నీ ఇష్టం. ఇంతకు మించి నేను చేయగలిగే ఉపాయం అది అందిట. బతికించావు, మా ఇంటికి పంపించి ఇంకా తర్వాత నేను చూసుకుంటాను అన్నాడు వాడు. ఆ అహంకారి ముదితో హృదయుడు అయిపోయాడు, ఆనందపడిపోయాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. రకరకాల మధువులు సిద్ధం చేశాడు, రకరకాల బ్రాండ్స్ అన్ని సిద్ధం చేశాడు. తినడానికి సముచిత ఖాద్యంబులు సమకట్టి తిరుబందారాలు కూడా సిద్ధం చేశాడు. ఈ తాగుబోతులకి మధ్యలో దాంతోపాటు నంతుడు కావాలి, అవన్నీ సిద్ధం చేసుకున్నట్ట. ఆ ప్రదేశం విజనం చేసేట, కాపలా వాళ్ళని చెలికెత్తిని అందరినీ పంపేశాడు. ఒంటరిగా ఉంటే ఇక తన యొక్క తొంటని చేష్టలు ఎవరికి తెలియవని ఒక రమ్యస్థలంలో కూర్చుని ఎప్పుడొస్తుందా అని లోపల ఊహ. రాగానే హఠాత్తుగా ఏనుగు వెళ్లి తామరతూడు పట్టుకున్నట్టు పట్టుకోనా, అలా పట్టుకుంటే బెదిరిపోతుందేమో. ప్రేమగా లాలించి పాలించి వివాహానికి ఒప్పించనా, ఏం చెయ్యను. ఆ అమ్మాయి ఒక్కసారి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని ఒక ముక్క చెబితే చాలు, అబ్బా ఈ జీవితం చాలు కదా అనుకుంటూ పాపం రకరకాల ఊహలలో ఎదురుగుండా ద్రౌపది కనపడినట్టయి గబుక్కున అక్కడికి వెళ్ళి తీరా అక్కడ కనపడకపోయేసరికి బాధపడిపోతాడు. తిండి సహించదు. ఆ వచ్చిన 10 నిమిషాలు వాడికి 10 యుగాలు అయిపోయిందిట. దిక్కుమాల సూర్యుడా, ఇంకా టైం గడవదేమిరా అని సూర్యుడు తిట్టుకుంటున్నట్ట. ఇలాంటి కొన్ని చేష్టలు చేసేవాళ్ళ నేను చూశాను. అమ్మో వాళ్ళ బాధలు ఏమిటో కళ్ళారా చూశాను. సరే పాపం ఈ సైరంధ్రి కోసం వీడి బాధపడుతూ ఉంటే ఆ లోప అక్కడ అక్కగారు సుధేష్ణాదేవి, ఓ సైరంధ్రి ఇలా రాందిట, కీచుకుడు వచ్చి వెళ్ళడం ఇద్దరు గుసగుసలాడటం చూసి ఆవిడ లోపల బెంగగానే ఉంది. ఓ పట్టం రాలా సైరంధ్రి అందిట వచ్చింది. సైరంధ్రి ఏంటో తెలియదు అంటూ దగ్గు నటిస్తూ ఎక్కిళ్ళు నటిస్తే, ఎక్కిళ్ళు నటించడం కూడా కొంతమందికి నటనలో మంచి ట్రైనింగ్ ఉంటుంది అనమాట. ఎక్కిళ్ళు వస్తున్నాయి, విపరీతమైన దాహంగా ఉంది. ఇలాంటప్పుడు మా తమ్ముడి దగ్గర ఒక మంచి స్పెషల్ బ్రాండ్ మద్యం ఉన్నది. ఆ మద్యం తాగితే అప్పపప్పు ఈ తృష పోతుంది, హాయిగా నిద్ర పడుతుంది. అంచేత వదవెడు తృష పెళ్లిదమున వదనము మరువట్లు వట్టే వాసిత రాజం మదిరారసమానగా నా హృదయం వేడక ఎసక మెసగెడు తరుణి. కాంత, ఈ తప్పిక ఈ ఎక్కిళ్ళు ఈ బాధ చూస్తూ ఉంటే నా నోరెండిపోయి ఒక మంచి కోరిక పుట్టిస్తోంది. అదేమిటి, మంచి సువాసనతో కూడిన హై క్లాస్ మద్యం తాగాలని కోరిక. ఆ రకమైనటువంటి ఖరీదైన మద్యం నా దగ్గర లేదు. మా తమ్ముడు కీచుకుడున్నాడే, వాడింట్లో 811 రకాల మద్యాలు తయారు చేసి పెట్టుకుంటాడు వాడు. ఇవన్నీ తాగడానికి ఇన్ని తాగినా వీడి దుంప తెగా వాడి శరీరం స్ట్రాంగ్ అయ్యట. అంటే వాడు మరి ఏమిటో తెలియదు. అటువంటి ఆ కీచకుని దగ్గరికి వెళ్ళి ప్రత్యేకమైన నా కోసం ఏర్పాటు చేసిన మద్యం ఉంది అది తీసుకురా, దానికి వారుణి వాహిని అని పేరు, ఆ వారుణి పట్టుదురా అనగానే అర్థమైపోయింది దీని ప్లాను. హృదయం తల్లడిల్లిపోయింది, శరీరం అంతా చెమట పట్టేసింది, దిల్లబడిపోయింది, ఒక్కసారిగా కింద కూలబడిపోయింది. ఎలా తప్పించుకోవాలా అని భయవేసి బాధ కలిగి, అమ్మా ఓ ఉత్పలగంధి, ఓ మహారాజపత్ని, ఇది నీకేమైనా న్యాయంగా ఉందా? నన్ను కళ్ళు తేవడానికి పంపిస్తావా? అది ఎంత హై క్లాస్ అయినా అవ్వచ్చుగాక, దాని విలువ ఎంత గొప్పదైనా అవ్వచ్చుగాక, అది కళ్ళే కదా మొత్తం మీద. పనికి వాలిన పనులు చేయడానికి నన్ను పంపించనని ముందే నువ్వు చెప్పావు. ఆ మాట మీదే నేను నిన్ను ఒప్పించి ఉద్యోగంలో చేరా. నీ దగ్గర ఏదో జీతం ఇస్తున్నాం కదా, నన్ను నోటికొచ్చిన పనులన్నీ చెప్పకూడదు కదా. కళ్ళు తెచ్చేందుకు మరి ఎవరిని అయినా పంపించు. నీ దగ్గర నేను ఎప్పుడు సన్మార్గవర్తినై ఉంటాను. మంచి పనులు చేస్తా, గంధం తీయమను తెస్తా, పువ్వులు దండలు సిద్ధం చేయమను చేస్తాను, మరేమైనా మంచి పనులు చెప్పు చేస్తాను. అంతేగాని ఈ పిచ్చి పనులు మాత్రం నాకు చెప్పకు. అతివా, ఇది నీకు తగదు. భర్తలు లేకపోయినా నీ దగ్గర ఎందుకున్నాను అంటే, నీ దగ్గర ఉంటే నా మాన మర్యాదలకు లోటు ఉండదనే ఉద్దేశంతో. నువ్విప్పుడు ఎంత అన్యాయంగా నన్ను పంపించకు. సజ్జనులు తమ దగ్గరకొచ్చి తమని నమ్మి సంతోషంగా హాయిగా జీవిస్తూ ఉండే వాళ్ళని కాపాడాలని ప్రయత్నం చేయాలి. అలా కాపాడని సాధువులు ఆ సాధువులు కదా అసాధువులు అవుతారు. నీ వల్ల నాకేదో హాయి ఉంటుందనుకుంటే ప్రమాదం తెచ్చి పెడతావా? నన్ను ఇతరులు ఎవరింటికి ఏ పనికి పంపడం న్యాయం కాదు. నేను నీ కొలువులో చేరే రోజునే తగని పనులు చెయ్యనన్నాను, నీ అంగీకారం తీసుకున్నాను. ఇప్పుడు ఇలా పంపకు అనగానే విని, సుధేష్ణ, ఈ సైరంధ్రి యొక్క మాటలకి తనను అనుమానించిందేమోనని కనిపెట్టి, అయ్యయ్యో ఓ సైరంధ్రి, నేనేదో వేడుకతో మద్యం తాగడానికి నేను పంపిస్తున్నానది ఎక్కడికి? మా తమ్ముడింటికి. నా తమ్ముడింటే సమ్రాట్ ఏమనుకుంటున్నావు? రాజు తర్వాత రాజు కంటే గొప్పవాడు. అదేమన్నా పరాయి వాళ్ళిల్లా? నీ గురించి ఎవరికి తెలియదు, నిన్నే అవమానం జరగదు. పైగా మామూలు మద్యం కాదు, అది వారుని స్పెషల్. నీకు కూడా డ్రాప్ ఇస్తాను, నువ్వేం భయపడకు, నిన్ను గౌరవంగా చూసుకుంటాను అని ఇంకా రకరకాలుగా మొత్తం మీద ఒప్పించడానికి ప్రయత్నించింది. ఎన్ని చెప్పినా వినట్లేదు. తీసుకురావలసిందే. ఇంకేం చేస్తుంది? మనము రియాడుచుండ అనుమానముతోన సుధేష్ణ చూచి నట్టి పని అర్థమయ్యని చేయుదానకాగా అనుతన మాటకు అప్పొలది హర్షము పొందుచు అంది ఇచ్చు కాంచన చషకంపు పుచ్చుకొని చారు విలోచన ఆర్తమూర్తి. మనస్సు ఊగిసలాడిపోతోంది అనుమానం. అనుమానంతోటే సుధేష్ణను చూచి ద్రౌపది అంది, నువ్వు మరీ మరీ కోరుతూ బలవంతం పెట్టడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఈ పని ఒప్పుకుంటున్నాను. నీ మీద స్నేహంతో నీ మాట జవదాటకూడదు గనుక ఈ పని ఒప్పుకున్నాను. సరే చేస్తాను అనగానే సంతోషించి, అమ్మాయ్యా ఇక్కడికి ఘట్టం గడిచిందిరా బాబని ఒక బంగారు పాత్ర ఇచ్చింది. ఆ బంగారు మధుపాత్ర పుచ్చుకుని ఆర్తస్వరూపిణి అయి బయలుదేరింది. ఈ కీచకుడి మందిరానికి వెడుతూ నీచుడైన కీచకుడు తన ముందు అంతకు పూర్వం మాట్లాడిన కర్ణశూలాల లాంటి మాటలు, పిడుగుపడ్డవాడి మీద అసలే పిడుగుపడిందిట, గిలగిల కొట్టుకుంటున్నాడు. ఇంట్లో వాడు వచ్చి కొరవెట్టు కాల్చేట, అలా ఉంది వీడికి. వాడన్న మాటలకి తోడి పిడుగుడు పంపించడం వల్ల సుధేష్ణ తనను తగని పనికి పంపిందనే బాధతో దుఃఖం పొందింది, అలమట పొందింది. మాయదైవమా ఇంత వంగేస్తావా? అఖండ భూమండలానికి ఆఖండల తుల్యుడై పరిపాలించే ధర్మరాజు గారి పట్ట మహిషి మధువు తీసుకురావడానికి ఒక దౌర్భాగ్యుడింటికి వెళ్ళడమా? ఇంతకంటే ఆవిర్భవించింది ఆవిడ. అటువంటి మహాత్మురాలని ఒక మధుపాత్ర ఇచ్చి తీసుకురమ్మని పంపిందట. నాకిప్పుడు చాలా ధైర్యం, ఆనందం ఏంటంటే కొన్ని దిక్కుమాల పనులు నేను చేస్తున్నానని ఇంత పూర్వం బాధపడేవాడిని. ఏం పర్వాలా, ద్రౌపదీ దేవికి ఎలాంటి కష్టం వచ్చింది? అప్పుడప్పుడు ఇంకా సామాన్యులమైనటువంటి మానవులం మనకు కూడా దిక్కుమాలిన పనులు చెప్పేవరనే చెప్పినప్పుడు బాధపడకూడదు అని దీని తాత్పర్యం. కష్టం అలా వస్తుందట. అయినా ద్రౌపది ఓర్చుకున్నది, దైవాన్ని నమ్ముకున్నది. అంతకంతా మళ్ళీ ఆవిడ శత్రువుని జయించి మహారాజ్ఞి అయ్యింది. మానవులు కూడా అయ్యో నేను ఒకప్పుడు అలా ఉండేవాడిని, నా కర్మగాలి పనిచేస్తున్నానని బాధపడకూడదు, కర్మయోగం అలా ఉంటుంది. ఈ భారతం ప్రతి ఒక్క పద్యం అంతరార్థమే. ఆవిడకి ఈ కష్టం వస్తే నన్ను నా కొడుకు కొట్టలేదని ఒక ఆవిడ, మా ఆయన చంపుతున్నాడని ఒక ఆవిడ, మా ఆయన కొట్టలే బావలేదని ఒక ఆవిడ, ఈ బాధలన్నీ పడుతున్నామే. ఇవి చిన్ని చిన్నవి ద్రౌపది లాంటి వాళ్ళు పొందిన బాధలతో పోలిస్తే. ఈ బాధలన్నీ ఓర్చుకోవాలి. ఇది మన కర్మ ఫలితము, మనం చేసిన పాప పుణ్య ఫలితాలు అనుభవిస్తున్నాం అని ఓర్చుకున్న వాళ్ళు, దైవాన్ని నమ్మి ధ్యానం చేసిన వాళ్ళు అందులోంచి బయటపడతారు. ఏనాడో పురాకృతమైన కర్మ చేశాం. ఆ బాధ ఇప్పుడు అనుభవిస్తారు ప్రతి జీవులు. అయినా సహజం కనుక బాధ. ఆ బంగారు తల్లి ఇలా అనుకుంటోందట, మాయదయమా నాకు దిక్కెవరూ లేరు అని కన్నీళ్లు కాలవల గడుతో తడబడుతూ చల్లుమని చెదిరిపోతున్న మనస్సు తిటపరుచుకుంటూ, నన్ను పతివ్రతని ఎవడు ముట్టుకుంటాడు నా ఇష్టం లేకుండా, వాడు అంతు చూస్తానని మళ్లీ అంతలోనే ధైర్యం తెచ్చుకుంటూ మళ్లీ కలత పడుతూ వెనకంజి వేస్తూ తప్పదు కాబట్టి బాధపడుతూ వెడుతోంది. ఆ సమయంలో దీనభావం వల్ల ముఖం వెలవెలబోయింది, భయోద్వేగం వల్ల ఒడుకు పుట్టింది, భయం ఎక్కువైపోవడం వల్ల కాళ్ళు తడబడ్డాయి, తడబాటు వల్ల శరీరం అంతా చెమటలు పట్టాయి, చెమటలు పట్టడం వల్ల ముఖం వెంట్రుకలు చెదిరి అంతకంతకి విచిత్రమైన ఆకారంలోకి తయారైంది. అయినా అందంగానే కనబడుతుంది ఆవిడ, అదే ఆశ్చర్యం. చెమట పట్టిపోయి జుట్టంతా మీదకి ఇలా వాలిపోయి అంతుక్కుపోయి కూడా ఇంకో దివ్య సౌందర్యంతో కనబడుతోంది. రకరకాల దిగుళ్ళు, నిశ్చేష్ట, కలత, కదలలేక కదులుతూ బాధ, ఆయువు పట్టు తాకినటువంటి బాధతో కదులుతోంది. అలా వెడుతూ ఉంటే ఆ సమయంలో సూర్యుడు సరిగ్గా నడినెత్తుకు వస్తున్నట్ట. వెంటనే ఏం చేసింది, మహా ఆపదలకు హరినామస్మరణం పరిహారం అని రెండు చేతులు జోడించిందట. అక్కడ వచ్చింది ఆవిడికి ధైర్యం. ఏమన్నది, మహాపదలకు పరిహరణం హరిస్మరణం వా, నా హరి శ్రీహరి కృష్ణుడి యొక్క స్మరణే ఎటువంటి ఆపదలు వచ్చినా గట్టెక్కించడానికి మూలం అని వెంటనే హృదయ పద్మంలో పుండరీకాక్షుడైన శ్రీకృష్ణుడు తలుచుకున్నదట. వాసుదేవ పరంజ్యోతి స్వరూప అనంత నీకు నమస్కారం. ఓ దేవదేవ, ఓ జగన్నాథ, దేవేంద్ర వందిత వితత చారిత్ర సంతత పవిత్ర నీకు నమస్కారం. దేవదేవ నారాయణ పరం ధామ పరమాత్మ నీలీల నిన్న తరమా భక్త పారిజాతమా, దేవదేవ నారాయణ పరం ధామ పరమాత్మ, దేవదేవ నారాయణ పరం ధామ పరమాత్మ. పరం ధామ పరమాత్మ నీలీల నిన్న తరమా భక్త పారిజాతమా, నీలీల నిన్న తరమా భక్త పారిజాతమా, దేవదేవ నారాయణ పరం ధామ పరమాత్మ. దీన సుజన పరిపాలకా, దీన సుజన పరిపాలకా, దీన సుజన పరిపాలకా, భక్త లోక జన పాలక, భక్త లోక జన పాలక, దీన సుజన పరిపాలక, భక్త లోక జన పాలక, దీన సుగుణ భక్త లోక జన పాలక, ఎప్పుడేమి నటన చేయ, ఎప్పుడేమి నటన చేయ, ద్వారకలో నుంటివో, ద్వారకలో ఉంటివో, దేవదేవ నారాయణ పరం ధామ పరమాత్మ. ఇలా ప్రార్థన చేసుకుంటూ వెడుతుంటే ఆ నారాయణుడు సూర్యనారాయణ బింబంలో దర్శనమిచ్చాడు ఆవిడికి. అప్పుడు ఆ సూర్యుడు సరిగ్గా మధ్యాహ్నం మధ్యందిన మార్తాండు. వెంటనే సూర్యుడికి వినయంగా నమస్కరించింది. సరైన సమయంలో కనిపించాడు ఈ మహానుభావుడు. పాండు పుత్రులకేను తప్పని మనంపు కలుగుదానయేని, ఓ కమలమిత్ర కీచకుని దశ నన్నొక కీడు తెరువు పొరయకుండంగ రక్షింపు కరుణదోడా. పాండవ పక్షపాతంతో వారి మీద ఉండే మనస్సుతో నేను ధర్మం తప్పని దానినైతే ఆ కీచకుడి వల్ల దుర్మార్గుడి వల్ల నాకు రవ్వంత కూడా దురవస్థ కలగరాదు, దయతో నన్ను కాపాడని రెండు చేతులు జోడించి నమస్కరించగానే ఆ నారాయణుడు అనుగ్రహించాడు సూర్యనారాయణుడు. వెంటనే మంచి బలవంతుణ్ణి పర్వత కాయుణ్ణి నిశ్చంతర భక్తుడుగా తిరిగేవాణ్ణి ఒక రాక్షసుణ్ణి అదృశ్యంగా కూడా వెళ్ళరా అన్నట్టు, కనబడకుండా కూడా వెళ్ళేది. వాడు వెనకే రహస్యంగా వస్తున్నట్టు, వస్తున్నట్టు ఇవిడికి తెలియదు, దండం పెట్టుకు వచ్చేసినంతే. అది భక్తి అంటే నిజమైన భక్తి ఆర్తితో పిలిస్తే దేవుడి దిగి వస్తాడు, సగం నమ్మి సగం నమ్మకపోతే వస్తాడు, వచ్చి అక్కడికి పోతాడు. వాసుదేవా అన్నాం, ఆయన వచ్చాడు రక్షించడానికి. ఎందుకు వాసుదేవుడు ఉన్నాడా ఈ పద్మాకర్ గారు వచ్చిన వాసం చేశాడు అనుకుంటే మైన అక్కడికి పోయాడు ఆయన. అదొక గొడవ అది. అందువల్ల భక్తితో ఆర్తితో పిలిస్తే మహాబలక్షుడైన రాక్షసుని అదృశ్యంగా పంపించాడట. పాంచాలి మెల్లిగా సింహబలుడి మందిరం చెరిగింది. అది ఎలా ఉంది, పెప్పులి ఉన్న పొదరులోకి లేడి వెడుతున్నట్టుగా వెడుతోంది. ఆ వస్తున్న ద్రౌపదిని చూచాడు. ఇది కళా నిజమా అని ఇలా కళ్ళు పెట్టుకుని దాని గురించి 100 సార్లు వచ్చినట్టు భ్రమ కదా వాడికి, ఇలా కళ్ళు ఇప్పి చూశాడు, గిల్లుకున్నాడు. అమ్మో అని పెట్టింది, వస్తోంది నిజమే. అమ్మ బాబాయికి వాడికి ఆనందం పట్టలేకపోయాట. మహాకామోద్రేకంతో ఉన్నవాడు కంపించిపోయి హర్ష సంభ్రమ ఆశ్చర్య ఉద్రేకాలు కనగొనగా చెంచలుడి దగ్గరకు వచ్చేసాడు, చిడిముడి పడిపోయాడు, తప్పటి పడి అడుగులు వేశాడు. ఇంతలో ద్రౌపది నిర్వికారంగా వచ్చింది. దేవి, విరాటరాజు పత్ని మీ అక్కగారు సుధేష్ణకి తృష పుట్టి వారుణి తేర పనుప అరుగు దెంచింది. వారుణి అని పేరు కలిగిన మద్యం తెమ్మని పంపిస్తే మీ దగ్గరకు వచ్చాను, తొందరగా ఈ బంగారపు పాత్రలో మద్యం పోసివ్వండి, ఇది పట్టుకెళ్ళి ఆవిడకి ఇవ్వాలనగానే పక్కన నవ్వాడు. దేవి తృషతీర్పభూనితివి ఆవెల్లది సహోదరుండనగు నా తృష లీలావతి నీదు సరస సంభావన తీర్పగునికి పాడిగా చెప్పుమా. మా దేవి, అక్కగారి యొక్క దాహం తీర్చాలనుకున్నవారు నా దాహం తీర్చవా, నాకు నీ మీద వ్యామోహ దాహం, ఈ దాహం నీ సరస సంభాషణతో తీర్చాలి రా అని చెయ్యిపుచ్చుకుని ఒక్కసారి లాగబోయాడు. అనగానే ఆవిడ నిర్వికారంగా, అమ్మగారి దగ్గరికి తొందరగా వెళ్ళకపోతే శిక్షిస్తుంది, టైం దాటిపోకూడదు, మద్యం పోయండి అంది. ఆవిడెవరు శిక్షించడానికి ఇంత ముద్ద పెట్టి నేను రక్షిస్తున్నాను ఆవిడ, నా బావ వాడు వట్టి చావ, నేను వాడిని కావకపోతే ఈ లోకంలో వాడికి రాజ్యం ఏది, ఎవడు నిన్ను రక్షించేది, ఎవడు నిన్ను శిక్షించేది. ఈ కరితురగ రథ సమితితో కూడిన పంపిణి పోతున్న మత్స్య రాజ్యలక్ష్మిత నీ ధారాదత్తం చేసి నీ పాదాల దగ్గర పారేస్తా, నా అక్క నా అక్కగారి అక్క వాళ్ళందరినీ నీ కాళ్లు పట్టించి సేవ చేయిస్తా, రుచిరమణి భూషణాలు ఆభరణాలు నీకు ఇస్తాను, మంచి పట్టు వస్త్రాలు ఇస్తాను, ఏనుగుల మీద ఎక్కించి ఊరేగిస్తా, రథాలు ఎక్కించి తెప్పిస్తా, పల్లకీలు కావాలంటే పల్లకీలు తెప్పిస్తా, ఇంకా ఏం చేయమంటే చేస్తా, నన్ను వచ్చి నీ పాదాలు వత్తమంటే ఒత్తుతా, నా కులకాంతలందరినీ నా భార్యలందరి చేత నీకు సేవ చేయించమంటే చేయిస్తా, ఊడిగం చేయిస్తాను ఓ కాంతామణి, నన్ను చింతల పాలు చెయ్యక వచ్చి నా వక్షస్థలం మీద వారిపో అని ఒళ్ళు మరిచి అమాంతంగా ద్రౌపది మీద పడి కౌగిలించుకోబోతూ ఉంటే అదృశ్యంగా సూర్యుడు పంపించిన రాక్షసుడు కూడా ఉన్నవాడు ఒక్కతో ఇలా అన్నాడు. వాడు చిన్న కిక్కు ఇవ్వగానే ఈ రక్కసుడి యొక్క కిక్కుకి వాడు దిక్కువాలని వాడు నెత్తురు కొక్కుకిన కింద పడిపోయాడు. ఒక్కసారి వాడికి మతిపోయింది. సుకుమారంగా తోటకూర కాడల్లా కనపడుతున్నాయి వేళ్ళు, పువ్వుల్లో ఉందనుకున్నాను, తోసేసరికి కిలోమీటర్ దూరం పడిపోయానంటే అటు ఇటు చూస్తున్నాడు. సిక్కేంటి, ఎవడన్నా చూశారేమో అని. ఆడదాని చేతిలో తోపు పడి కింద పడిపోతే ఇది రేపు ఎవడన్నా నవ్వుతాడేమో, వీడేదో పెద్ద వీరుడు అనుకున్నాం, ఇంత చేసాడు అమ్మాయి తోసేసిందిరా అంటారు. రేపటి నుంచి అటు ఇటు చూసుకున్నాడు, ఎవరు లేరు, బతికిపోయాను అనుకున్నాడు. ముందే అందరినీ పంపేయడం మంచిదయ్యింది, లేకపోతే నా పరువు మొత్తం పోను, ప్రిస్టేజ్ పెట్టపాడు ఉరిక్కాలలో కలిసిపోనని బెంగ పెట్టుకుని కామాయత్త చిత్తుడు కాబట్టి అమాంతంగా వెనకాతల పరిగెడుతున్నాడు. ముందు ఆవిడ పరిగెడుతోంది, వెనకాతల వీడు. ద్రౌపదికి కూడా కొంచెం రన్నింగ్ రేస్ లో ఫస్ట్ ప్రైజులు వచ్చుంటాయి పూర్వం. మహావేగంగా పరిగెడుతోంది అశ్విని, నా చెప్ప పీటీ ఉషల్లా పరిగెడుతున్నారు వీళ్ళు. అది ఎలా ఉంది చూడటానికి, మంచి మదపుటేనుగు లేత తీగని పట్టుకోవడానికి వెళ్ళినట్టుగా ఈ మదపుటేనుగు లాంటి కీచకుడు లేత తీగలా ఉన్న ద్రౌపదిని పట్టుకోవడానికి వెడుతున్నాడు. రాక్షసుడు అప్సరసుని పట్టుకోవడానికి వెళ్ళినట్టుగా ఉంది. లేడి మీదకి దూకుతున్న సింహంలా ఉన్నాడు. అలా దూకుతూ మళ్లీ కూడా వచ్చేసి అమాంతంగా పట్టుకుపోయేసరికి మధ్య మధ్యలో ఈ రాక్షసుడు ఒక్క తోపిలా ద్రౌపది చేయి పట్టుకుని తోస్తున్నాడు, మళ్ళీ పడిపోతున్నాడు. ఇలా పడిపోతూ పడిపోతూ ఉండగా మొత్తం మీద ఆశ్చర్యపోయాడు వీడు. ఈ నీచపు దిశ నాకేం విట్టి అని మళ్లీ వచ్చాడు. ఇంతలో ఆ సమయంలో ఈవిడ తప్పించుకుని పరిగెత్తి విరాట్ రాజు గారు నిండు సభలోకి వచ్చేసింది. అంటే విరాట్ రాజు గారు సింహాసనం మీద కూర్చున్నాడు, పక్కనే ధర్మరాజు కంకుపట్టు వేషంలో మారు రూపంలో ఉన్నాడు, మరో పక్కన వంటరవాడి వేషంలో ఉన్న భీముడు సరిగ్గా సెంటర్ లోకి వచ్చాడు అప్పుడే అక్కడికి ఆ సభ మధ్యలోకి. ఆ పరిస్థితిలో వచ్చేసింది అక్కడికి సభలోకి. కీచుకుడు మహాగ్రహంతో ఉన్నాడు, 5-6 సార్లు సౌదెబ్బలు తినేసేయడమో కింద పడిపోయి పళ్ళు పటపట కొరుకుతూ వచ్చేస్తున్నాడు. ఆ సమయంలో భీముడు పళ్ళు పటపట కొరికేట ఒక్క క్షణమాగితే ఏం చేసేసేవాడు, ఆ పక్కనే ఉందో పెద్ద బ్రహ్మాండమైన వృక్షం ఆ చెట్టుకేసి చూశాడు. అంటే చెట్టు పీకి వాడి పొట్ట మీద రెండు పీకేద్దామని కన్నుగొని కోపవేగమున్న కన్నుల నిప్పులు రాల అంగముల్ కనలగా సాంద్రఘర్మ సలిలంబులు గ్రహ్మ రటదాస్య రంగ వికట భృగుటీ చటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధ మూర్తి అయి చూచాడు. భీముడికి కోపంతో కళ్ళు మండి నిప్పులు రాలాయి, ఒళ్ళు చిటపటలాడిపోయింది, చెమట దట్టంగా పట్టింది, పళ్ళు పటపట కొరికాడు, కనుబొమలు ముడివేశాడు, ఆ పటపట శబ్దాలు ఈ బొమ్మ ముడులు వెయ్యాడు. ఇవన్నీ ఎలా ఉంది, ఒక రంగస్థలం మీద రాక్షసాకారంతో ఎవడైనా నటుడు నృత్యం చేస్తున్నాడా అన్నట్టుగా భీముడి రూపం అతి భయంకరం అయిపోయింది. సహజంగానే భీముడు అంటే భయంకరుడు. ఇప్పుడు మరింత భయంతో నేల ఆకాశం రెండు తాళాలు చేసి, ఎప్పుడైనా మీరు భజన చూసే ఉంటారు, టకటక అని రెండు చెప్పలు తీసుకుని టిక్ టిక్ అని కొడతారు, ఈయనట ఆకాశం ఒక చెప్పగా భూమి ఒక చెప్పగా తీసుకుని వాయించేద్దాం అన్నట్టుగా ఉందిట, మధ్యలో కీచుకుడి పెట్టి. ఇక కులపర్వతాలన్నిటినీ పడగొట్టేద్దామా, ఏనుగుల్ని కూల్చేద్దామా, సప్త సముద్రాలలో ఉండే నీరంతా తాగి ఆ బురద పైకి తీసి ఈ కీచుకుడిని కొడదామా అన్నట్టుగా భీముడు ప్రళయాగ్నిలాగా భయంకరంగా మండిపోతున్నాడు. ఇలా పేర్చిన కోపాటోపంతో సమయం మర్చిపోయి తనను తాను కంట్రోల్ తప్పిపోయి గురుకోదరుడు కీచుకుని తప్పబోతూ ఎందుకైనా మంచిదన్నట్టుగా ఒకసారి ధర్మరాజుకే చూశాడు. అది అదృష్టం, లేకపోతే కొప్ప లేకపోయేది ఆ రోజు. వెంటనే ధర్మరాజు ఏం చేశాడు, వలలుండెక్కడ చూచే ఉండెడ అసేవ్యక్ష్మ ఆచముల్ పుట్టవే ఫలితం వై వరశాఖలు అనల్ప ప్రీతి సంధించుచున్ విలసచ్చాయనుపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతిగా వింపగా కలయి పూజము వంట కట్టి ఎలకై ఖండింపగా నేటికిన్. ఓ వలలుడా, ఇదేంటయ్యా వంట చేసుకోవడానికి పొయ్యిలో పెట్టుకోవడానికి నీకెక్కడా చెట్లు దొరకలేదా, ఈ బంగారం లాంటి మామిడి చెట్టు నరికేస్తావా, దీనికి పళ్ళు ఉన్నాయి, శాఖోపశాఖలైంది, పెద్దది మనకు నేడిస్తోంది, చల్లని నీడతో తన దగ్గరకు చేరిన వారికి విశ్రాంతి చేకూరుస్తున్న ఈ చెట్టును వంట కోసం విరవడం న్యాయమా, ఇంకో చోటికెళ్ళు, ఇది పొయ్యిలో పెట్టకన్నాడు. దీని అంతరార్థం ఏమిటి, విరాట్ రాజు గారు చల్లని నీడనిచ్చే చెట్టు, ఆ పుణ్యాత్ముడు మనం ఎవరో తెలియకపోయినా నా రాజ్యం కూడా మీరు తీసుకోండి అన్నాడు, ఆయన పళ్ళు ఇస్తున్నాడు అంటే మనకి జీతం ఇస్తున్నాడు, వాడిని ఇప్పుడు ఏదో కీచుకుడి కోసం ఆయన చంపేసి కీచుకుడి చంపేస్తే నీడనిచ్చే పళ్ళిచ్చే చెట్టుని కేవలం పొయ్యిలో పెట్టుకోవడానికి దుర్మార్గుడు అవడం, ఇంట్లో విరగొట్టేయడం లాంటిది, తప్పు తప్పు అని నిగూఢంగా చాలా చమత్కారంగా చెప్పేశాడు. పైగా ఎప్పుడు కూడా తొందరపాటుతో కట్టెల కోసం చెట్టు విరగకూడదు, అంటే నువ్వు తొందరపాటు పడితే ఇప్పుడు మనం బయటపడతామని కూడా చెప్పాడు. అనగానే అంత కోపము కూడా తుస్సుమంది బాబాయ్ తగ్గిపోయాడు. తప్పదు మరి ఏం చేస్తాడు, కోపం తగ్గించుకున్నాడు. ఈయన మాట్లాడింది ఏంటో ఎవరికి తెలియదు, ఏదో చెట్టు విరగొట్టుపోయాడు కాబోలైనా వంటల కట్టుసం ఈయన ఆపాడు అనుకుంటున్నారు, ఈ గందరగోళం గురించి ఎవరికి తెలియదు, అంత నిగూఢం రహస్య సంభాషణ. ఎంతలో లోపలికి వచ్చింది ద్రౌపది, కీచుకుడు వచ్చి అమాంతంగా చుట్టుపుచ్చుకుని ఎడంకలతో తిని కింద పారేశాడు. ఒకసారి కింద పడిపోయింది పాపం. అప్పుడు ఆవిడ ఎలా ఉంది, ఎలదీగ కప్పిన లలిత పరాగంబు క్రియ మేన మేది నీరేణువప్ప చంపకంబున నవసౌరభం బెసగడు కరణి నాసిక వేడిగాడు నిగుడ. దళముల తుది మంచు తొరగెడు గతి కన్నుగవా అశ్రు కణములురుల ఇందు బింబము మీది కంతు చందంబున కురులు నింబగమున నరసియుండ సర్వజన వంద్యైన పాంచాలి సింహబలుని చే ఇవ్విధంపున భంగపాటు తనకు వచ్చిన ఎంతయు దైన్యముంది అవిరాటుని సభజేర అరిగి నిలిచి. లేత తీగ మీద పుప్పుడిలాగా ద్రౌపది శరీరం అంతా దుమ్మంటుకుపోయింది. పాపం వికసించిన సంపెంగ పువ్వుకి కొత్త పరిమళం అబ్బినట్టుగా ముక్కు నుంచి వేడి నిట్టూర్పులు అంటూ విడిచిపెడుతోంది. తామర రేకుల చివరి నుంచి నీటి బొట్లు మంచు బొట్లు దారినట్టుగా ఆమె కళ్ళ నుంచి అశ్రు బిందువులు రాలుతున్నాయి. చంద్రుడిలో మచ్చలాగా నల్లని జుట్టు చెమటతో కలిసి ముఖమంతా అతుక్కుపోయింది. సర్వ ప్రజల చేత నమస్కరింపదగిన ద్రౌపది ఆ విధంగా కీచకుని చేత అవమానపడి ఎంతో దీనంతో విరాటరాజు గారి సభలో చేరింది. పంపిన కోపమును సమయభంగ భయంబును రిచ్చిపోతున్న అంతకంతకి పెరిగిపోతున్న కోపం పెళ్ళుబుగుతోంది. కోపం కాని బయటపడితే అజ్ఞాతవాసం పాడైపోతుంది. సమయభంగ భయం ఈ రెండూ రాగా కోపం తెచ్చుకోలేక అడుచుకోలేక ద్రౌపది సభ్యుల్ని చూస్తున్నట్టుగా, నిజానికి తన భర్తలకే చూస్తోంది కానీ అందరికీ అనిపిస్తుంది తమందరికేసి చూసినట్టుగా ఉందన్నమాట. ఇలా చూస్తోంది, అలా చూస్తూ ధర్మరాజుని భీముడిని ఇలా ఇలా చొరచొరా చూసి సభాసదులు విరాటరాజు వినేటట్టుగా, అప్పుడు ధర్మరాజు గనక ఒంటరిగా దొరుకుంటే అప్పడలు గారు విరిగిపోయేది అనమాట. అంత కసి ఎందుకని, భీముడు రెచ్చిపోతూ ఉంటే ఆపాడు ఈయన. అసలు కోపం భీముడి మేంచి ఇటు వెళ్ళింది కానీ తప్పదు. ఉడికిపోతున్న కంఠంతో కోపంతో, కోపం పెరిగిపోతే కూడా మాట రాదండో సరిగ్గా, ఆ కోపంతో ఉడుకుతున్న స్వరంతో ఇలా అందిట. నిఖిల ధర్మాధర్మాలు తెలిసిన మనస్సులు కలిగి శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చెయ్యగలిగిన రాజనీతి బలం సకల శస్త్రాస్త్ర విద్యలలో ఆరితేరిన వాళ్ళు, అద్భుత కృత్యాలు చెయ్యగలిగిన వాళ్ళు, శత్రువులని పచ్చడి చేయగలిగిన వాళ్ళు, నాకు ఒక ఐదుగురు భర్తలున్నారు, పనికి వాళ్ళని మొగుళ్ళు ఐదుగురు ఉండడం కంటే నిజమైన మొగుడు ఒక్కడుంటే చాలు, అలా శత్రువుల్ని వర్తించే చతురులని ప్రశస్తి వంచిన నా భర్తల ఎదుగురు ఒక నీచుడు నిండు సభలో కాలితో తన్ని జుట్టు పట్టుకుని ఇక్కడ పారేస్తే నన్ను పట్టించుకోకుండా ఉన్నారు. ఈ గంధర్వుల భార్యకు నాకెంత అవమానంగా ఉంటే ఈ లోకంలో ఎవరి ఆండ్రురింక పరిభవం పునవందక బ్రతుకువారు. ఇంక ఈ లోకంలో మిగతా వాళ్ళ భార్యలకు దిక్కా, నాకే దిక్కు లేకపోతే మిగతా వాళ్ళకి దిక్కేమిటి. ఈ నరపతి ఆస్థానంలో ఎందరున్నారు పనికి మారిన వాళ్ళు? ఒక్కడైనా ధర్మలోపంతో వచ్చాడా ముందుకి? రాలేదు. ధర్మలోపం జరుగుతున్నప్పుడు ఇది అధర్మం అని చెప్పాలి. చెప్పడం చేత కాకపోతే ఆ సభ వదిలి బయటికి పారిపోవాలి చవటలైతే. ఇక్కడ చవటలు అయ్యుండి కూడా బయటికి పోకుండా నన్ను చూస్తూ పట్టించుకోకుండా ఊరుకున్నారు. వీళ్ళు ధర్మాత్ముల, వీళ్ళు అసలు పురుషుల అందుటాక ఎంత మాట అనేసింది. వీళ్ళు పురుషులు కాదు, అలాగని స్త్రీలు కాదు, వీళ్ళు మత్స్యరకం నపుంసకులు. వీళ్ళు ఇందరు చూడగా తిట్టచ్చు, అవసరమైతే ఆడవాళ్ళకి ఆ మాత్రం హక్కు ఇచ్చాడు దేవుడు. మరి కోపం వచ్చింది, దిక్కుమాలను కూడా పట్టించుకోలేడు, మరి అవమానం. అందువల్ల ఆవిడ తిట్టింది అని వేదవ్యాసుడు చెప్పేశాడు. పరమసాధ్యని పతివ్రతా గుణం కలిగిన నన్ను, మచ్చలేని శీలం కల నన్ను ఈ కీచకుడు నిండు సభలో ఇంతమంది చూస్తూ ఉండగా అవమానం చేస్తూ ఉంటే ఈ అవమానంతో కష్టపడుతున్న నన్ను ఒక్కడు కూడా దయ చూడలేదు, రక్షించడానికి ముందుకు రాలా మాట్లాడటం. అయినా ఈ రాజుగారు అనాలి, వీడు రాజా, తరాజు ఒట్టి పూజు. ఈ మత్స్య దేశంలో రాజుగారు ఆజ్ఞ వీడు పట్టించుకోడు కావోలు. కొంతమంది ఈవిడ కోప వచ్చి తిట్టింది, కొత్తప్పుడు కూడా తిట్టే పతివ్రతలు ఉన్నారు, అదృష్టవంతులు. కొంతమంది మొగుళ్ళు పాప అలా మంచం మీద కూర్చుని అలా పడుంటూ ఉంటారు, అదృష్టం. ఈవిడ ఏమంటుంది, ఈ కీచకుడి చేతిలో కీలుబొమ్మ ఈ రాజు, చీ ఈ రాజుగారి దగ్గరకు వచ్చిన నన్ను అనాలి అని ఇలా అనేసరికి పాపం విరాటరాజు గారు ఏమో వేలైపోయట, ఆవిడ చెడమడ తిట్టేస్తుంది. అంత కోపంగా తిట్టేస్తుంటే అప్పుడు ఆ ముఖం చూసి జాలి వచ్చింది, బాధ వచ్చింది. కానీ విరాటరాజు గారు కీచుకుండి ఏమి అనలేడు. ఏమన్నా అంటే వాడు వచ్చి ఎత్తి మీద ఓడించుకుంటాడు. అందుకని బాబా టపగలు ఎందుకు వచ్చింది, పబ్లిక్ ప్రదేశం, తర్వాత చూసుకుందాం అని కాళ్ళకి దండ పెట్టి బతిమాలి గడ్డం పుచ్చుకుని బామాలి పంపేశాడు. వాడు కూడా కీచుకుడు, తర్వాత తరకపోతావా, ఇప్పుడు బావగారు బతిమాలడు కాబట్టి పెడుతున్నాను అని ఇలా కళ్ళు ఎగరేసి వెళ్ళిపోయాడు. ఈలోపు పాపం మన రామచంద్రుడు లాంటి వాళ్ళు ఏమనుకుంటారంటే, అరేరే శుభలక్షణాంగి ఈ సుందరి సైరంధ్రియ గుటెట్లుకో అని వగచువారు. కాపాడలేం గాని పరమ శుభ లక్షణాలు కలిగిన ఈ సుందరీమణి ఒక దాసీ స్త్రీ సైరంధ్రి జాతిలో పుట్టడం ఏమిట్రా చర్చ, ఈ కాలం ఇలాంటిది కదా అని బాధపడుతున్నారు కొంతమంది. ఇంత అందమైన శరీరానికి ఈ దిక్కుమారిన కష్టం తెచ్చిపెట్టాడు దేవుడు, ఈ దేవుణ్ణి అనాలని కొందరు అన్నారు. ఈ రాజు చూస్తూ ఉండగా దుర్మార్గుడు వీడిని తన్నాడని కొంతమంది బాధపడుతున్నారు. అసలు రాణిగారి ఉపేక్ష, రాణిగారి బావ తమ్ముడు ఇలాంటి పిచ్చ పని చేయడానికి, అక్కగారే తమ్ముడిని చిన్నప్పటి నుంచి నెత్తెక్కించుకుని పాడు చేసింది అని కొంతమంది తిట్టారు. ఇలా రకరకాలుగా బాధపడుతున్నవాడు కొంతమంది, ఏడుస్తున్నవాడు కొంతమంది, లోపల తిట్టుకుంటున్నవాడు కొంతమంది, ఇవన్నీ జరుగుతూ ఉండగా లోపల మహాబాధ వస్తోంది. ధర్మరాజు మహాత్ముడు, ఈ సృష్టిలో ఎవరు ఆయనలో వేరు పెట్టలేరు. ఆ సమయంలో హృదయం కలత ఎంత బాధో చూడండి, తన కళ్ళు ఎదురుకుండా మాట్లాడడానికి అవకాశం లేని పరిస్థితి అది. బలం ఉండి కూడా నుదుటి మీద శ్వేత బిందువులు వచ్చాయి, క్రోధం వచ్చింది. అయినా నిత్యం ధర్మం ధైర్యం సత్యం ఈ మూడు ఉన్నవాడు ఆ మహానుభావుడు, నిర్వికారంగా ఉన్నట్ట. ముఖ కవళికల్లో ఎంత కనపట్లేదు అంటే బాధ, అది బయటకు కనబడితే జనాలు కనిపెట్టేస్తారు. ఆ మహాత్ముడు, ఆ సాధు పురుషుడు, ఆ సజ్జన పురుషుడు, సాత్వికుడు హృదయ వికారం కనిపించక మామూలు మాట్లాడే కంఠస్వరమే. ఇంతమంది అయ్యో బాబు అంటారే, ఆ మాత్రం కూడా రాలేదట కంఠం నుంచి. రాకుండా ఏమన్నాడు, అమ్మాయి జననాయకుండు ఈ సభ వారు నీదగు తెరగెల్ల ఎరిగిరి తెరవా. రాజుగారు, ఈ సభలో ఉండేవాళ్ళు అందరూ నీ విషయం తెలుసుకున్నారు, అందరూ నీ పాటలో చూశారు, ఇంకా ఎక్కువగా మాట్లాడక సుధేష్ణ యొక్క అంతఃపురానికి వెళ్ళు. గంధర్వులకి నీ భర్తలు ఐదుగురు ఉన్నారన్నావే, వాళ్ళకి సమయం కాక కోపించలేదు. నీ భర్తలు అసమర్థులని అనుకుంటున్నావు, ఎందుకలా అనుకోవాలి ఏమో, వాళ్ళకి తెలుసేమో ఈ విషయం, సమయం కాక కోపించలేదేమో. చూడండి ఎంత చమత్కారంగా చెప్పాడు. లేకపోతే నీ పరాభవానికి ఆగ్రహించి కోపించకుండా ఉంటారా? ఏదైనా సమయం నీకు వారికి ఉందేమో, అందుచేత ఇక్కడిప్పుడు కోపించకూడదేమో. అయినా భర్తల్ని నిందించరాదు. పతివ్రత అయిన స్త్రీ ఇంతసేపు సభలో నిలిచి విచ్చలవిడిగా సంకోచం లేకుండా ధిక్కరించి మాట్లాడకూడదు. మొగుణ్ణి నలుగురు చూస్తుండగా గ్లాసు పెట్టి కొట్టి తిట్టకూడదు, చెప్పు అని ఈ విధంగా చెప్పిన ధర్మరాజు గారి పలుకులు విని సైరంధ్రి ఇంకా కోపం ఆగట్లా. ఆ మొగుడితో ఏదో అనుభవైంది, లేదా రాజుగారితో ఏదో అనుభవం, ఏదో అనుభవం చేసరికి ధర్మరాజు గారు ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడుతోంది, ఇవ్వండి కొంచెం మందలించాలనుకుని, పలు పోకలబోగుచు విచ్చలవిడి నాట్యంబు చూపు చాడుపు నయచటం కులసతుల గరువ చందము తొలగక ఇట్లునికి దోగునే తో యజవదన ఓ పద్మవదన. అనేక విధాల నడకలు నడుస్తూ అంటే అభినయాలు డ్యాన్స్ చేస్తున్నారు అని చెప్పాడు. సభలో నృత్యం చెయ్యకు, నాట్యకత్తిలాగా కులకాంతల గౌరవ మర్యాదలు పోయేలాగా ఇంతమంది మధ్యలో ఇంకెంతకంటే ఎక్కువ మాట్లాడక వెళ్ళు అనగానే చుర్రును చూసింది. వాడి విషయం తెలుసు కదా, అయినా కూడా ఏమంది, ఏమయ్యా నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు, నా మొగుడు ఒకడు డాన్స్ చేసేవాడే చెప్పేసి పర్ఫన్ అటు తిరిగి ఇటు తిరిగి ఉరుమురి మంగళం మీద పడి అర్జునుడి మీద పడిందిట. అర్జునుడు ఆ సమయంలో తధింధింత ననన అని పాప ఉత్తరాకుమారికి డాన్స్ నేర్పుతున్నాడు. నాదు వల్లభుండు నటుడింత నిక్కంబు పెద్దవారి ఎట్ల పిన్నవారు కాన పతుల విధమ కాక ఏ శైలూషి కాదనంగ రాదు కంకుభట్ట. ఓ కంకుభట్ట, నా భర్త నటుడే, ఇది నిజమే. పెద్దవాళ్ళు ఎలా ప్రవర్తిస్తే పిన్నలు ఎలా ప్రవర్తించాలి? మా ఆయన డాన్స్ చేస్తుంటే నేను డాన్స్ చేయడంలో పెద్ద ఆశ్చర్యం ఏమున్నది? భర్తల మార్గమే నాకు అనుసరణీయం, అందుచేత నేను నాట్యకత్తిని కాను అని అనలేను. అంతేకాదు నా భర్త నాట్యం చేయడమే కాదు, మత్పతి శైలూషుండకాడు కితవుండును, నా మొగుడు నాట్యగాడే కాదు పేకాట రాయుడు కూడా, దిక్కుమాలం చోదగాడు. కావున చోదరి వారికి గరువతనం ఎక్కడిది? చోదవాడేవాడి పెళ్ళానికి గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది? పెళ్ళాన్ని కూడా తాకట్టు పెట్టి ఓడిపోయే దిక్కుమాలిన మొగుడికి నేను భార్యని అని చుర్రును చూసి ఇంకంతకంటే మాట్లాడితే మళ్ళీ బయటపడిపోతుందని అనుచున చోటు వాసి అక్కడి నుంచి విడిచిందిట. ఇంకేదో అనబోయి కూడా కొంచెం కంట్రోల్ అయిపోయింది అక్కడ, ఇంకంతకంటే ఎక్కువ వేసింది పాప. తర్వాత తన దారిని వెళ్ళిపోయింది. ధర్మరాజు గారు ఆయన మహానుభావుడు, ఇన్ని విన్నా చిరునవ్వు కూడా రావలేదట, మనం ఎంత నవ్వుతున్నాం. ఆయన నిర్వికారంగా అలా ఉండిపోయాడు. అలా ఉండడం సామాన్యమైన విషయం కాదు, అందుకే ధర్మరాజు అన్నారు, దట్ ఈ ధర్మరాజు. ఆ సమయంలో ఈవిడ ఇంటికి వెళ్ళిపోతూ నన్నిటులాతురాత్మ సదనం పునగుంజను మన్న చంతకి వన్నములన్నీ తెలిసి ప్రయిడనే అనిపోయే ఆర్తయ్యి కన్నుల బాష్పూరములు గ్రమగమోమునదైన్యమందగా అన్నడినాక్షి తొట్టిలుచు అంగముదోల సుధేష్ణ బాలిగం. ఇలా నన్న దుర్మార్గుడైన కీచుకుడింటికి పంపిన మాయలాడి సుధేష్ణకి ఈ పరిభవాలన్నీ చెప్పి నిందిస్తా తెగతెడతా అని కోపంతో కన్నీడు నిండిన ముఖంతో దీనంగా ఈ ద్రౌపది తూలిపోతూ సుధేష్ణ దగ్గరికి వెళ్ళింది. ద్రౌపది తీరా తన దగ్గరకు వచ్చేసరికి సుధేష్ణ ఏమీ లేనట్టు ఏం తెలియనట్టు నటిస్తూ ఏది కల్లేది అందట. అమ్మా ఇది నీ నటన అంటే అసలు నటుకురాలి నువ్వు, నా మొగుడు నటుడు అనుకున్నా నేను ఎంతసేపును, ఏం ఎరగనట్టు మొసలి కన్నీరు కారుస్తూ దగ్గరకు వచ్చింది అనుకుని నీకు తెలియదా అందట. ఇదేమిటి నాకేం తెలుసు, ఓ చెలి ధూళి కప్పి నీ శరీర సౌందర్యం తగ్గింది, మనస్తాపంతో నీ ముఖం వాడిపోయి చిన్నపోయింది, చెమట పట్టి నీ నుదురంతా హత్తుకుపోయింది, ఈ జుట్టంతా ముఖం మీద వాడిపోతోంది, నీ కళ్ళు వెలవెల వాడుతున్నాయి, కన్నీరు కారిపోతోంది, ఎవరు నీకు అవమానం చేశారు, నిన్ను అవమానించిన వాళ్ళు ఎవరో చెప్పు, నేను వాళ్ళని శిక్షిస్తా అందట. నీవు శిక్షించదలగా మూర్ఖురాలా, ఈ విషయం నీకు తెలుసుండి కూడా నన్ను అడుగుతున్నావు, అయినా నేనేం పలకగలను, నన్ను నువ్వు కీచుకుడి దగ్గరికి మద్యం తెంపమని పంపించావు, వాడు అధర్మాన్ని కొడిగట్టి నన్ను పట్టుకుని తన్నబోయాడు, వాడిని తోసి పారేశా, అక్కడ తోగక విరాట్ రాజు గారు కొలువు పరిగెత్తా, ఆ దుర్మార్గుడు నిండు కొలువులోకి వచ్చి ఎడంకాలెత్తి నడుము ఎత్తండి కింద పారేశాడు, ఇంకేం చెప్పమంటావు అని చెప్పగానే ఖేదము తక్కువ, నువ్వేం భయపడకు బాధపడకు, ఇప్పుడే నేను నా తమ్ముడిని పిలిపించి శిక్షిస్తానగానే నువ్వేం శిక్షించక్కర్లా, శిక్షించినా రక్షించినా నాకున్నారు ఉండవలసిన వాళ్ళు ఐదుగురు ఒకరు కాదు, నీవింత అలుగనేటికి నువ్వింత బాధపడి కోపగించవలసిన అవసరం లేదు, నా అవంతయు పౌరజన మనఃఖేదము ఒక్కవంత త్రిక్కకుండగా లావంతులు మత్పతులు కలరు పగదేర్పన్. నువ్వింతగా నీ తమ్ముడిని పిలిపించి బెదిరించి శిక్షించి కోపగించవలసిన పని లేదు, నా దుఃఖం ఈ పౌరుల దుఃఖం ఆడవాళ్ళకి భవిష్యత్తులో వచ్చే దుఃఖం తీర్చగలిగేవాడు ఒకడున్నాడు, నా భర్తల్లో ఒక ముఖ్యుడు, వాడు ఆవగిందంత కూడా నాకు బాధ లేకుండా ఈ దుర్మార్గుడి కీటడకిస్తాడు, నా భర్తలు ఐదుగురు కలుసుకుంటే నీ తమ్ముడెంత నీ రాజ్యం ఎంత అనగానే సుధేష్ణ వచ్చు, నువ్వు కోపగించకమ్మా కోపగించక, అన్నం తిను స్నానం చేయటి, నేను ఇవాళ స్నానం చేయను, ఈ మురికి బట్టలు తెలియగా ఉంటాను, నా మొగుళ్ళు రావాలి నన్ను చూడాలి, ఇంతే అని భీష్మించు కూర్చుందిట.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు, నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.